अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। सद्गुरु परंपरक नमस्कारं चेसुकुंटू मनं సంపూర్ణ హనుమద్ వైభవంలో ఇవాళ పంచమ దివసంలోకి 5వ రోజులోకి అడుగుపెట్టాం. హనుమంతుని జన్మవృత్తాంతం, ఆయన వజ్రాయుధం దెబ్బతిని పడిపోగానే సూర్యాదులందరూ వరాలివ్వడం, దానితో ఆయన మహోత్సాహం పొంది చిన్నప్పుడు బాగా అల్లరి చేశాడు, ఋషులని బాగా పీడించాడు, వాళ్ళ దండాలు కమండలాలు విరగ్గొట్టి గిల్లి ముక్కులు మూసి బాగా అల్లరి చేసి ఏడిపిస్తూ ఉంటే ఋషులంతా కలిసి అందులో భృగు వంశస్థులు అంగిరసులు, హనుమంతుడు కారణజన్ముడు, ఇటువంటి మహానుభావుణ్ణి మనం ఏది అనకూడదు, పైగా అతడు లేకపోతే ధర్మ సంస్థాపన ఉండదు. అలాగని సహిస్తే బాల్య చాపల్యం వల్ల సహజంగా వానరులకుండే లక్షణం వల్ల వాల్మీకి కూడా శాఖామృగత్వం అంటాడు, అంటే కోతులకుండే చపలత్వం ఉంది. ఆ మాట వాల్మీకి మహర్షి స్వయంగా రాసింది అనుకోవద్దు, అది హనుమంతుడే సుగ్రీవుడితో అన్నాడు కిష్కింధాకాండలో. అంటే స్వయంగా హనుమంతుడే, మేము పుట్టడంతో వానరులం గనక ఎంత కాదనుకున్నా జాతి లక్షణం కొంత ఉంటుంది అని చెప్పాడనమాట. ఆ చపలత్వంతో ప్రమాదం తెచ్చిపెడుతున్నాడని హనుమంతుడు తన శక్తిని తాను మరిచిపోగాక ఎవరైనా మళ్ళీ అతన్ని నువ్వెంతవాడివి ఇంతవాడివని పొగిడితే అతని శక్తి అతనికి గుర్తుకు తీసుకొస్తే మాత్రమే అతనికి ఆ శక్తి గుర్తుకు రావాలి. అంతవరకు అతడు మహావీరత్వం కలిగిన వాణ్ణి, శూరత్వం కలిగిన వాణ్ణి, మహిమ కలిగిన వాణ్ణి అనే విషయాన్ని మర్చిపోవాలని చెప్పించారు. దాంతో హనుమంతుడికి తన బలం గుర్తు లేకుండా పోయింది. ఏదో సాధారణ బలం తప్ప అసాధారణ బలశక్తులన్నీ అదృశ్యమైపోయాయి, అంటే గుర్తుకు లేకుండా పోయాయి. మన ధనం మన దగ్గర ఉన్నా ఆ ధనం ఎక్కడ దాచామో గుర్తు లేకపోతే డబ్బుల ఉపయోగం ఉంది, అలా అయిపోయిందన్నారు ఆయన గురించి. ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉంది, ఈ డబ్బులు ఎక్కడో దాచేట, ఆ దాచింది ఎక్కడో అతనికే తెలియదు. అప్పుడప్పుడు నా పరిస్థితి అదే, టిక్కెట్లు బుక్ చేశాక ఈ టిక్కెట్లు ఎక్కడ పెట్టానో తెలియదు. చాలా పర్యాయాలు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి మా శిష్యులు గురువుగారి పేరు చెప్పగానే వాడు పిఎన్ఆర్ కూడా అడగకుండా కొట్టేసి మళ్ళీ డూప్లికేట్ టిక్కెట్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి పని సరిపోతుంది కానీ పాపం, లేకపోతే ఏది తిరిగి వచ్చాక కనపడతాయి ఈ టిక్కెట్లు. ఈలోపు పడవలసిన టిక్కెట్లు అన్నీ అయిపోయాయి, డబ్బులు కూడా బకెట్లు కొద్ది వెళ్ళిపోతాయి, ఆఖరిన కనపడతాయి టిక్కెట్లు. అలా ఉంటే ఉపయోగం ఏమన్నది? అందుకే ఏమన్నాడంటే, చాలా గొప్ప నీతి శాస్త్రకారులు అనుక్షణం చాలా గొప్ప విషయాలు చెప్పారు మనకి. పుస్తకేషు చ యా విద్య పరహస్తేషు యద్ధనం సమయేతు పరిప్రాప్తే నసా విద్య నతద్ధనం. పుస్తకంలో విద్య ఉంది కానీ చెప్పడానికి ఎప్పుడు వాడు గుర్తుకురాదు. ధర్మ సందేహాల్లో ఎవడో అడిగితే ఎక్కడో పుస్తకంలో ఉందండి, అదే పుస్తకమో తెలియదు అంటాడు. ఇంకెందుకు ఆ విద్య? పుస్తకంలో ఉన్నా మస్తకంలో ఉంటేనే విద్యకు విలువ. సమయమునకు అది గుర్తుకు రాకపోతే నసా విద్య, అది విద్య కాదు, ఏదో చదువుకున్నాడు ఉపయోగం లేదు. డబ్బు బాగా ఉంది కానీ ఎవడికో అప్పు ఇచ్చాడు, వాడు తిరిగి ఇవ్వడు, ఇంకేం ఉపయోగం ఉంది? కోటి రూపాయలు ఉన్నాయి, కోటి రూపాయలు బయట అప్పుకి ఇచ్చాట, అసలు పోయింది, వడ్డీ పోయింది. అందుకేత పరహస్తేషు యద్ధనం, ఇతరులకు ఇవ్వబడిన ధనం సమయేతు పరిప్రాప్తే, అది సమయానికి వస్తే పర్వాలేదు, రాకపోతే నతద్ధనం, అది డబ్బు కాదు. మన డబ్బు మన దగ్గర ఉన్నంతవరకే. అందువల్ల ఇతరుల చేతిలో పడిన డబ్బు, పుస్తకాలలో మాత్రమే ఉండే విద్య, ఇవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ప్రస్తుతం హనుమంతునికి శాపం వల్ల, అతని బలం అతనికి గుర్తు లేకపోవటం వల్లే తాను మహాపరాక్రమవంతుణ్ణి, అమోఘ శక్తి కలిగిన వాడిననే విషయం గుర్తుకు లేక చాలా సందర్భాల్లో ఎవరికి ఉపయోగపడలేకపోయాడనమాట. అది సమయం వస్తేనే ఉపయోగపడాలి. మంత్రం ఒకటి, తంత్రము, బలము, శౌర్యము, దానము, దాక్షిణ్యం అనే ఈ ఆరు లక్షణములు అన్ని వేళలా ఉపయోగపడటం కూడా ఉపయోగపడటం మంచిది కాదన్నారు. అత్యావశ్యక స్థితుల్లోనే వీటిని ఉపయోగించాలి. సీతాన్వేషణ దగ్గర నుంచి అతను అవసరం ఉన్నది కాబట్టే భగవంతుడు అప్పటిదాకా ఈ శక్తిని అట్టే పెట్టాడనమాట. అందువల్ల మనం కూడా అయ్యో శాపం పెట్టాడు ఋషులు, ఆ శాపం వల్ల అతడు తమ శక్తిని కోల్పోయాడని బెంగపెట్టుకోక్కర్లా. తక్కిన వాళ్ళకి ఆ శక్తి ఉపయోగపడడం వృధా. ఆ శక్తి సీతాన్వేషణతోటే లోకోపకారానికి ఉపయోగపడాలి. ఆయన కీర్తి అక్కడి నుంచే వ్యాపింపాలి. కొంతమంది కీర్తి హఠాత్తుగా వృద్ధిలోకి వస్తుంది, అంతపోన వాడు ఎవడో అడిగి తెలియదు. అలా ఉన్నది హనుమంతుని శక్తి అన్నమాట. ఇక తర్వాత బుద్ధిమంతుడు అయిపోయాడు, మామూలు బుద్ధిమంతుడు కాదు, పరమగంభీరుడిగా ఈ సృష్టిలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి మహాత్ములలో విరోచనుడు అని ఒక ఆయన ఉన్నాడు, బలిచక్రవర్తి తండ్రి. అతన్ని చాలా గంభీరుడిగా ఉదారుడిగా పురాణాల్లో పేర్కొన్నారు. ప్రహ్లాదుడి కంటే బలిచక్రవర్తి కంటే ఆ మధ్యలో ఉన్న విరోచనుడి కథ పెద్దగా పైకి రాదు కానీ అతను చాలా గొప్పవాడు. మహాభారతంలో కొంత వస్తుంది, ఉప పురాణాల్లో బాగా వస్తుంది. హనుమంతుడు అలాంటి గంభీరుడు అన్నారు. అంటే దాన్ని బట్టి ఆ విరోచనుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఒక్కొక్క వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోలుస్తున్నామంటే అవతల వ్యక్తి సామాన్యుడైతే పోల్చం కదా. హనుమంతుడు గంభీరుడై ముందుగా బృహస్పతి దగ్గరికి వెళ్ళి అనేక విద్యలు నేర్చుకున్నాడు. కొంతకాలం చదువుకున్న తర్వాత ఈ విద్యలు సరిపోలేదు, సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యభగవానుడు ముందే చెప్పాడుగా, నా అంశలో 100 వంశ 100 వంశ ఇతనికి ఇస్తాను, ఇతనికి సకల శాస్త్రాలు బోధిస్తాను, ఆ జ్ఞానంతో తనను తాను పోషించుకుంటాడు, లోకానికి ఉపకారం చేస్తాడు. అందుకే సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడే పెద్ద సమస్య ఏమిటంటే, సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలంటే మాట్లా సూర్యుడు ఒక్క క్షణం నిలకడగా ఉండడం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సూర్యుడితో ఉన్న పెద్ద గొడవ ఏమిటంటే అనుదినము నిరంతర ప్రయాణంతో ఉంటాడు. అలాగని ఆయన కావాలంటే అలా ప్రయాణం చేస్తూ కూడా ఒక దివ్య రూపంతో మళ్ళీ వచ్చే ఇతరులకు ఉపకారం చేయగలడు. కానీ ఆయన లోక పరీక్ష కోసం ఏం చేశాడు, హనుమంతుడి దగ్గరికి రాగానే ఎందుకు వచ్చామని అడిగాడు. హనుమంతుడు ఆయనతో సమానంగా మహావేగంగా ప్రయాణం చేస్తూనే, స్వామి బృహస్పతి దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాను, అయినా ఇంకా నాకు సంతృప్తి లేదు, ఎప్పటికీ మహాత్ములు తాము సాధించిన విద్యలతో సంతృప్తి పొందక ఇంకా 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 విద్యాభివృద్ధి పొందాలని అనుకుంటారు. అసలు ఉత్తములకి పుట్టుకతో వస్తాయి ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఏదో ఎంఏ చదివేశాం, పిహెచ్డీ అయిపోయింది, కాస్త ఉద్యోగం వచ్చిందని మూల కూర్చోరు వాళ్ళు. యావజ్జీవితం విద్యలను పెంచుకోవాలని అనుకుంటారు. పుట్టుకతో వస్తాయట మహాత్ములకి పైగా అవి. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్ భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్. సజ్జనాళికిన్ సజ్జనులకు సాధువులకి మహాత్ములకి ప్రకృతి జన్య గుణంబులు అంటే పుట్టుకతో వచ్చే లక్షణములు. కొంతమందికి పుట్టుకతో కొన్ని లక్షణములు వస్తాయి. అలా పుట్టుకతో మంచి గుణములు వచ్చేవారిని సాధువులు మహాత్ములు అంటారు. ఏమేమిటవి అంటే ఆపదలందు ధైర్య గుణము. జీవికి ఎప్పుడైనా ఏదో ఒక ఆపద వస్తుంది, ఆపద రాకుండా ఈ సృష్టిలో ఎంత గొప్పవాడైనా ఉండడు. రాముడికి వచ్చింది, కృష్ణుడికి వచ్చింది, ఎటువంటి వాడికైనా కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఏడవకుండా ఆత్మబలంతో ధైర్యంతో ఉండాలి. అలా ధైర్యంతో ఉంటే బుద్ధి పనిచేస్తుంది, కష్టంలోంచి బయటపడతాడు. హనుమంతుడికి కూడా కష్టం రాలేదా? సీతాన్వేషణలో ఆయన పడిన బాధ అంతా ఇంతనా? కాబట్టి ప్రతి జీవికి ఆపద వచ్చినప్పుడు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంతో ఉండాలి. అలా ధైర్యంతో ఉంటే అందులోంచి బయటపడతాడు. ధైర్యంతో ఉన్నవాడికి సంపదలు వస్తాయి. దుఃఖంతో ఉంటే కుంగిపోతాడు, బుద్ధి పనిచేది ఇంకా నశించిపోతాడు. మొదటి లక్షణం ఏమిటనమాట ఉత్తములకి? ఆపదలలో ధైర్య గుణము. ఇక రెండవది, అంచిత సంపదలందు తాల్మియున్. బాగా డబ్బు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. ఇది కొంచెం కష్టమే. 4 రూపాయలు వచ్చాయంటే ఇక వీడు రెచ్చిపోయి, ఓరి బాబు ఆయన అంత గొప్పవాడు లేడని విర్రవీగి ఇతరులను పురుగుల్లో చూడటం మొదలెడతారట కొంతమంది. అది నీచుల లక్షణం, మహాత్ముల లక్షణం. ఎంత సంపద ఉన్నా వినయంగా ఒద్దికతో మహాత్ములను సేవిస్తూ గడుపుతారు. దానికి ఉదాహరణ హరిప్రసాద్ గారే. సంపద ఉన్నప్పుడు కూడా అలాంటి వినయం, అటువంటి ఓర్పు అనేది ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికి మహాత్ములకి పుట్టుకతో వస్తాయన్నారు. అన్నిటికంటే గుర్తుపెట్టుకోండి, డబ్బు వచ్చినప్పుడు మాత్రం మనిషి విర్రవీగాడా వాడు పతనమైపోతాడు. ఉత్తమ లక్షణంతో ఉండాలి, అక్కడ మాత్రం వినయంతో ఉండాలి. పేదరికంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ధనం ఉన్నప్పుడు అలాగే ఉండాలి. ధనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో రేపు పోయినా అలాగే ఉండాలి. రెండింటి విషయాల్లో సమానంగా ఉండడం మహాత్ముల లక్షణము. రాముణ్ణి తెల్లవారితే నీకు పట్టాభిషేకం అని చెప్పాడు తండ్రి. చిరునవ్వుతో అలాగే అన్నాడు. కొన్ని గంటల్లో వ్యవస్థ మారిపోయింది. కైకి పిలిచింది, నారవస్త్రాలు ఇచ్చింది, అడవికి పోయింది. అదే చిరునవ్వుతో వెళ్ళిపోయాడు ఆయన. సంపద వస్తోంది అనుకున్నప్పుడు ఎలా ఉన్నాడో అడవికి వెళ్ళేటప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. ఆయన ఏం దుఃఖించలేదు. రాజ్యం రావాలని అనుకోలేదు, పోవాలని అనుకోలేదు. అదన్నమాట సజ్జన లక్షణం. సంపదలు వచ్చినప్పుడు మాత్రం విర్రవేగకుండా ఉండడం చాలా అవసరము. ఇంకా మూడవది, భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వం. సభల్లోకి వచ్చినప్పుడు మైకు పుచ్చుకున్నాడంటే పుష్కలమైన వాక్చతురత్వం ఉండాలి. అనర్గళంగా మాట్లాడాలి, తడువుకోకూడదు. మాట్లాడేది అవతలకు అర్థం అవ్వాలి. మళ్ళీ అందులో చమత్కారం ఉండాలి. కొంతమంది మాట్లాడితే జీవితంలో హాస్యం ఉండదు. ఎప్పుడు కుండబద్దలు కొట్టినట్టుగా అలాగా మాడిపోయిన కట్టెల్లో ఉంటాయి ఆ మాటలు. అలా కాకుండా చతురత్వం కూడా ఉండాలి. చతురత్వం లేకపోతే, హాస్యం లేకపోతే వాడి జీవితం దండగా. రాముడు లక్ష్మణుడు లాంటి వాళ్ళని చూసాం కదా మనం. శూర్పణకు వచ్చింది, రాముడు చమత్కారం చేసి, ఇదిగో నేను భార్యతో వచ్చాను, భార్యతో ఉన్నప్పుడు నువ్వు నా వెంటబడ్డావు అనుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే సవతి అవుతావు సీతకి, అదే లక్ష్మణుడు ఒంటరిగా వచ్చాడు పెళ్ళం లేకుండా, కాబట్టి ఆయన వరించావనుకో సవతి పోరు ఉండదన్నాడు. అంటే రాముడు కూడా చతురత్వ ప్రియుడు, హాస్యప్రియుడు. ఇంకా కృష్ణుడు చెప్పేయక్కర్లా. దాంతో పాపం శూర్పణఖ ఎవడో ఒకడు దొరికితే చాలు దానికి. రాముడేం లేదు అక్కడుంది దాని అసలు బుద్ధి. వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన భార్యతో వచ్చాడు, నువ్వు ఒంటరిగా వచ్చావట, ఒంటరిగా ఉన్నవాళ్ళు కొంచెం తొంటరిగా ఉంటారని విన్నాను, నువ్వు వరించు అంది. ఈయనేమన్నాడు మళ్ళీ, ఇంకా కొంటివాడు లక్ష్మణుడు కూడా, అమాయకురాలా, ఆ రాముడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఆయన భార్యతో వచ్చినా భార్య లేకుండా వచ్చినా మాకు యజమాని. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నాతో ఏం సుఖపడతావు, మన ఇద్దరం కలిసి పొద్దున్నే సాయంకాలం దాకా ఆయనకి పాదసేవ చేయటం, అంట్లు తవ్వడం, కందమూలాలు తేవడం వీటితో సరిపోతుంది. కాబట్టి దానివల్ల నీకేం సుఖం లేదు. అదే ఆయన దగ్గర ఉన్నావంటే కనీసం 2వ భార్యగా అయినా సుఖపడతావు వెళ్ళు అన్నాడు. మళ్ళీ వచ్చింది, ఇద్దరు ఇలా తిప్పారు. దాంతో సీత నవ్వింది, దానికి కోపం వచ్చింది, సీతాదేవిని మింగబోయింది, ముక్కు చెవులు కోసి పంపాడు. అది వేరే విషయం. అంటే చమత్కారం కూడా ఉండాలి. మాటలలో అప్పుడప్పుడు ఇతరులను నవ్వించే ఒక హాస్య లక్షణం ఉండాలి. అందుకే మంచి ఉపన్యాస శక్తి, చమత్కారము రెండూ ఉండాలి అన్నారు. అది మహాత్ములకి 3వ లక్షణం. ఆజి బాహాపటు శక్తియున్, యుద్ధరంగంలోకి అడుగు పెడితే పరాక్రమం చూపించాలి, పిరికివాడైపోయి సెక్యూరిటీ గార్డులాగా పారిపోకూడదు. ఆ మధ్యన వాడేవాడు బ్యాంకు దగ్గర ఉండి తుపాకీ పట్టుకున్నట్ట దొంగలు వచ్చి దోచుకుపోయారు. ఏమయ్యా బ్యాంకు దగ్గర నిజంగా జరిగిందనమాట, గన్మ్యాన్ని నీ గన్ను ఉంది కదా అంటే నయ్యం గన్న కనపడకుండా వెనక పెట్టానంటే అది కూడా ఎత్తుపోయేవాడు అండి అన్నట్టు. ఇంకెందుకండి వాడు గన్మ్యాన్ను, వాడికంటే పెన్మ్యాన్ నయ్యం. కాబట్టి ఇలా పారిపోయేవాడికి పిరికివాడి దగ్గర ఆయుధం ఉంటే ఉపయోగం లేదు. మంచి పరాక్రమాన్ని విజృంభించి చూపించాలి. యశమునందనురక్తియు, అంతకంతకీ కీర్తిని పొందాలనే ఆసక్తి ఉండాలి. మనిషి ఎప్పుడు కూడా సత్కీర్తి పొందాలి, 10 మందిలో గుర్తింపు కావాలి, అది కూడా మంచి కీర్తి. మళ్ళీ దుర్యోధనుడికి వచ్చింది, ధర్మరాజుకి వచ్చింది కీర్తి, కానీ ధర్మరాజు కీర్తి వంటి కీర్తి రావాలి. దుర్యోధన కీర్తి, రావణ కీర్తి మనకు అనవసరం. అంచేత యశము పొందాలనే కోరిక ఉండాలి. ఆఖరిది విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ఇంకా ఇంకా విద్యలను పెంచుకోవాలి, బాగా వినాలి, చదవాలి, పండితులమవ్వాలి, జ్ఞానం పొందాలనే కోరిక ఉండాలి. ఇవన్నీ పుట్టుకతో వస్తాయి మహాత్ములకి, అజ్ఞానులకి రమ్మన్నా రావు. అందువల్ల హనుమంతుడు, సూర్యదేవ బృహస్పతి దగ్గర చదువుకున్నటువంటి విద్యలతో నాకు సంతృప్తి లేదు, ఇంకా 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 చదవాలనిపిస్తోంది, నువ్వు నవవ్యాకరణ వేత్తవి నేర్పమంటే నేనొక్క క్షణకాలం కూడా ఎక్కడ నియమంతో ఉండను, అటువంటిది నా దగ్గరకు వచ్చి నువ్వేం నేర్చుకుంటావు పొమ్మన్నాడు. పరాక్రమోత్సాహమతి ప్రతాప సౌశీల్య మాధుర్య నయశ్చ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్యై హనుమత కోభ్యధికోస్తి లోకే. వెంటనే హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. నేను విద్యాభ్యాసం చేయడానికి నువ్వేం ఆగక్కర్లా, నీ ప్రయాణం ఆపక్కర్లా, నువ్వు ప్రయాణం ఆపేవంటే లోకానికి గండం, నువ్వు ఈ దారిని నువ్వు అలా తిరుగుతూనే ఉండు, నీ వెంట ఉండి నేను విద్య నేర్చుకుంటాను అని శరీరాన్ని ఒక్కసారిగా విజృంభించి పెంచి కుడికాలు దక్షిణ పర్వతం మీద, ఎడమకాలు ఉత్తర పర్వతం మీద పెట్టాడు. అనగా తూర్పు దిక్కుకేసి తిరిగి విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా విద్య నేర్చుకుని ఆయన ఎటు వెడితే అటు ఉదయాద్రి అస్తాద్రులకేసి తిరుగుతూ, ఒకవైపు ఉదయాద్రి మరొక వైపు అస్తాద్రి, రెండు వైపులకి తిరుగుతూ మొత్తం విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. సూర్యుడు రథం ఆగలేదు, ఈయన కూడా అకుంఠిత శక్తితో ప్రయాణం చేశాడు, విద్యలు నేర్చుకున్నాడు. ఆ ప్రయాణానికి ఆ దీక్షకి నిజంగా ప్రయాణం చేస్తూ చదువుకోవాలంటే ఎంత కష్టమండి. నేను అలాంటివి చూశాను కాబట్టి చెబుతాను అనమాట. హనుమంతుడు మహానుభావుడు, కానీ భూలోకంలో కూడా గురువుగారు వెడుతూ ఉంటే కూడా నడుస్తూ ప్రయాణం చేస్తూ విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా చిన్నప్పుడు నా 8 ఏళ్ల వయస్సులో మా నాన్నగారు బోరు దగ్గరికి స్నానానికి వెళ్ళేవారు. ఓ పల్లెటూళ్ళలో కొద్ది రోజుల పాటు ఆయన కొంతమందికి పాఠం చెప్పారు. అక్కడ అప్పుడప్పుడే పొలాలను తడపడానికి ఈ మోటారు బోర్లు వేశారు, పెద్ద పెద్ద గొట్టాల్లోంచి నీళ్లు వచ్చేవి. అక్కడికి రోజు 5-6 కిలోమీటర్లు వెళ్ళి ఆ పొలంలో స్నానం చేసి వచ్చేవారు, లేకపోతే దరిద్రపు నీళ్ళలో స్నానం చేయడం ఇష్టం లేక. ఈ కూడా శిష్యులు వెళ్ళిపోయేవారు, గురుకులాల్లో ఉన్నట్టుగా కూడా శిష్యులు వెళ్ళి ఆయనతో పాటు స్నానం చేసి తువ్వాళ్ళు భుజం మీద వేసుకుని అన్ని కులాల వాళ్ళు, ఆయనకి క్రిస్టియన్స్ కూడా నేర్చుకున్నారు ఆయన దగ్గర సంస్కృతం, కూడా వస్తూ ఉంటే ఆయన అమర అనిజరాదేవ అని అమర కోసం చెబుతూ ఉంటే, ఒక్కొక్కప్పుడు వ్యాకరణం చెబుతూ ఉంటే చిలకలకి కోకిలలకు కూడా కంఠస్థం వచ్చేసేవి. అసలు నేను చెబుతున్నానుగా, మా అదృష్టం ఏంటంటే ఆయన వల్ల బాల్యంతో నేర్చుకోవాలనే కోరికలు వచ్చాయి, అసలు చెబుతూ ఉంటే కంఠస్థం వచ్చేసేది. నేను అక్షరాభ్యాసం కూడా రాని రోజుల్లో వాళ్ళందరూ బోర్డు మీద రాసినటువంటి శ్లోకాలు చదివేవారు. వాళ్ళు బెత్తం పెట్టి చదువుతూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా బెత్తం పెట్టి చదువుతున్నాను. ఇంతలో అక్కడికి చాలా గొప్ప ఆయన ఒక ఆయన వచ్చారు, ఆయన పేరు చెర్ల గణపతి శాస్త్రి గారు. ఆయన వచ్చి ఈ కుర్రాడికి అక్షరాభ్యాసం ఎప్పుడు చేశారండి అని అడిగారు మా నాన్నగారిని. అక్షరాభ్యాసం లేదు, ఏం లేదు, వాడికి అక్షరాలు తెలియవు దొంగ, వాడు చదివేసి వెళ్ళినప్పుడు ఆ గుర్తు పెట్టుకుని చదివేస్తున్నాడు అండి అన్నారట. ప్రతి అక్షరం కింద బెత్తం పెట్టి ఎలా చదువుతున్నాడు అండి అని ఆయన ఆశ్చర్యపోయి, పూర్వకాలంలో గురుకులంలో శ్రవణంతో నేర్చుకున్నారు మహాత్ములను విన్నాం, మీరు ప్రత్యక్షం చేశారని అన్నారు. ఇవన్నీ నిజంగా చూసిన దృశ్యాలు, జరిగిన దృశ్యాలు. కాబట్టి మహాత్ముడైన హనుమంతుడు సూర్యుడితో కూడా వెడుతూ ఆయనతో గమనం ఏమాత్రం ఆగకుండా చేసి విద్య నేర్చుకోవడంలో అస్సలు ఆశ్చర్యం లేదన్నమాట. మహావిద్యలు నేర్చుకున్నాడు. అప్పుడు అన్నాడట సూర్యుడు, ఏమని, పరాక్రమంలో, ఉత్సాహంలో, మహాప్రతాపంలో, సౌశీల్యంలో, శీలం కూడా ఉండాలి. కేవలం చదువుకుంటే ఉపయోగం ఉంది, సద్బుద్ధి లేకపోతే, చరిత్ర లేకపోతే ఉపయోగం ఉన్నది. ఎంత పండితుడైనా సాయంత్రం అయ్యేసరికి తాగి తందనాలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టు వీధుల్లో తిరుగుతూ పిచ్చి మాటలు మాట్లాడితే అటువంటి వాడిని గౌరవించరు. మనం చూసాం ఎంతోమందిని ఉపన్యాసాలతో విజృంభించి రోజు రేడియో స్టేషన్లకి తాగి వచ్చినటువంటి వాళ్ళని చూసి ఎంత అసహించుకుంటాం మనం. కాబట్టి మనం సౌశీల్యం కూడా ఉండాలి. తర్వాత మాధుర్యం, కంఠంలో మాధుర్యం, ఇది హనుమంతుడి దగ్గర తప్ప మరెవరి దగ్గర లేదట ఆ కాలంలో. ఆ మాట ఉత్తరకాండలో చెప్పారు హనుమంతుడి విద్యాభ్యాస సమయంలో. రాముడితో అగస్త్యుడు అన్నాడు ఈ మాట. మళ్ళీ కిష్కింధాకాండలో రాముడు అన్నాడు ఆ మాట. ఎంత మధురంగా ఉంటుంది అండి హనుమంతుడి కంఠం అంటే, అది విని తీరాలి. ఆ మాధుర్యం, హనుమంతుడు పాట పాడితే గంధమాదన పర్వతం మీద ఉన్న రాళ్ళన్నీ కరిగిపోయేవి. మళ్ళీ ఆయన పాట ఆపగానే కాసేపటికి ఆ రాళ్ళు తిరిగి గడ్డగట్టేసేవి. అది గానమాధుర్యం అంటే. గండశిలలను కూడా కరిగించగలిగేంత మధురమైన కంఠం అది. ఆ అదృష్టం ఎక్కడో కానీ రాదు, ఆయనకు వచ్చింది. ఇంకా నయానయ్యశ్చ, నయము తెలుసు, అవినీతి అంటే ఏమిటో తెలుసు, రెండూ తెలుసుకోవాలి. ఏది నీతి ఏది అవినీతి, ఈ రెండూ తెలిసినవాడు ఆయన. చాతుర్యం తెలుసు, పనిచేసేటప్పుడు కొంచెం తెలివితేటలతో చాతుర్యంతో చెయ్యాలి, బండగా పనిచేస్తే ఉపయోగం లేదన్నమాట. కొంతమంది ఏదన్నా పని చేస్తే ఒక్కొక్కడు కారు నడుపుతూ ఉంటే అందులో కూర్చున్నవాడు హాయిగా నిద్రపోవచ్చు, ఒక్కొక్కడు కారు నడిపితే ఇంటికి వెళ్ళేదాకా గుండెలలో చేత్తో పట్టు కూర్చుంటాం, అంటే వాడికి అందులో చాతుర్యం లేదు. హనుమంతుడు అన్ని పనులలోనూ చాతుర్యంతో ఉంటాడు. గంభీరుడు మళ్ళీ, అలాగని అతిగా నోటికొచ్చినట్టు వాగడం, ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం కూడా అవసరం, ఎల్లవేళలా అనవసర ప్రసంగం చేయకూడదు. సువీర్యధైర్యై, వీరత్వము ఉన్నది ధైర్యము ఉన్నది. పనిని చెయ్యడానికి కావలసినటువంటి శారీరక శక్తి వీర్యం, దానిని చేసేటప్పుడు పిరికితనం లేకుండా ఉండాలి, అది ధీరత్వం. తెలివితేటలతో గంభీరత్వంతో భీతి లేకుండా చేస్తే దానికి ధైర్యము అని పేరు. ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అందుకే హనుమత కోద్యధికోస్తి లోకే, హనుమంతుని కంటే ఈ లోకంలో గొప్పవాడు మరొకడు లేడు అని సూర్యుడు ఎప్పుడో చెప్పాడు. అసౌ పునర్వ్యాకరణం గహీష్యన్ సూర్యోన్ముఖ ప్రష్టుమనాః కపీంద్ర. ఏతడు సూర్యుడికి ఎదురుగుండా నిలబడి తూర్పు దిక్కుకేసి, అంటే ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడ్డాడంటే అర్థం ఏంటి, తూర్పు దిక్కుకేసి నిలబడ్డాడని అర్థం. సూర్యోన్ముఖ అని రామాయణంలో ఉత్తరకాండలో చెప్పిన మాట. సూర్యుడికి ఎదురుగుండా నిలబడి వ్యాకరణం గ్రహీష్యన్, పూర్తిగా వ్యాకరణాన్ని గ్రహించాడు. ఇక్కడే ఒక అనుమానం వస్తుందేమో అని వాల్మీకి జాగ్రత్త పడ్డాడు. ఇంత పూర్వం ఈయన చదువుకున్నాడు అంటున్నారు అందరూ, బృహస్పతి దగ్గర చదువుకున్నాడు కదా, అయినా మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి వ్యాకరణం చదువుకోవడం ఏంటంటే పునర్వ్యాకరణం, మరింత గొప్ప వ్యాకరణం మళ్ళీ చదువుకున్నాడు. చిన్నప్పుడు కొంత చదువుకోవడం వేరు, పెద్దయ్యాక సంపూర్ణ పాండిత్యం కోసం చదువుకోవడం వేరు. అందుకని గొప్ప గురువు దొరికాడు గనక మరలా వ్యాకరణమును, కొత్త వ్యాకరణాన్ని, ఎక్కడైనా లోటుపాట్లుంటే వాటిని సవరించుకోవడానికి సంపూర్ణంగా సూర్యుణ్ణి సేవించి నేర్చుకున్నాడు. ఉజ్జద్గిరే రస్తగిరింజగామా, ఉదయపర్వతం నుంచి అస్తపర్వతం వరకు కూడా వెడుతూనే ఉన్నాడు. గ్రంథం మహద్ధారయన ప్రమేయ, ఈ మహాత్ముడు సంపూర్ణంగా సకల గ్రంథాలు, ఆనాటికి ఉన్న శాస్త్రాలన్నీ కంఠస్థం చేశాడు. చతుష్షష్టి కళలలో ఆరితేరాడు. వేదాలు చదువుకున్నాడు, ఇతిహాసాలు చదువుకున్నాడు, గణితాది శాస్త్రాలలో ఆరితేరాడు. ఇంతెందుకు అతన్ని మించిన వాడు మరొకడు లేడు. సోయం నవవ్యాకరణార్థవేత్త, ఆ మహానుభావుడు ఇతడు, ఇతడే కొత్త వ్యాకరణాన్ని చదువుకున్నాడని ఒక అర్థం. 9 వ్యాకరణములున్నాయిలండి. అన్నిటికంటే సృష్టిలో మొట్టమొదటి వ్యాకరణం ఈశ్వరుడి నుంచి వచ్చింది. అందుకే దానికి పాణినీయ వ్యాకరణంలో ఏమని పేరెట్టారు, మహేశ్వర సూత్రాణి అనాది సంజ్ఞార్థాని అని చెప్పారు. ఇవి ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని, ఇవన్నీ మహేశ్వర సూత్రములు అని. అది రాకుండా ఇంకెవరు ఏ విద్య నేర్చుకోరు. కాబట్టి ఎంత గొప్పవాడైనా ఎంత సామాన్యుడైనా విద్య నేర్చుకున్నాడంటే ముందు మాహేశ్వర సూత్రములు చదవాలి. ఆ తరువాత బ్రహ్మదేవుడు రాసిన కొన్ని సూత్రాలు ఉన్నాయి, అవి బ్రహ్మసూత్రాలు చదువుకోవాలి. అది 2 వ్యాకరణం. బృహస్పతి రాసిన వ్యాకరణం 3, శుక్రాచార్యకృత వ్యాకరణం 4, సూర్యభగవానుడు రాసినది 5, రాహువు కేతువులు కూడా పైశాచిక రాక్షస భాషలకి కావలసినటువంటి వ్యాకరణాన్ని సంస్కృతం నుంచి తీసుకుని రాశారు. కాబట్టి అవి 2, అక్కడికి 7, మరొక రెండు అపూర్వ వ్యాకరణాలు ఉన్నాయి. ఈ రెండింటిని అశ్వినీ దేవతలు అందించారు. ఈ తొమ్మిది వ్యాకరణములను కలిపి నవవ్యాకరణములు అంటారు. ఈ నవవ్యాకరణములు ఈ భూమండలంలో ప్రస్తుతం ఎవరి దగ్గర లేవు, ఎక్కడ మనం ఎరిగిన వాళ్ళల్లో. ఆ మాట మీరు నేను అండం కాదు, స్వయంగా పురాణాల్లోనే నవవ్యాకరణములు భూమండలం వారికి తెలియవు. పాణినీయ వ్యాకరణంలోనే పూర్తిగా అరితేరతారు వాళ్ళు. ఎందుకంటే మానవులకు నవవ్యాకరణములు తెలిస్తే అది కొంత ప్రమాదం, దానివల్ల అహంకారం వస్తుంది అని. కేవలం దేవతలకి మాత్రమే నవవ్యాకరణాలు తెలుసు. దేవతలలో కూడా హనుమంతుడు పుట్టి నేర్చుకుంటున్న సమయానికి ఒక్క ఇంద్రుడు బృహస్పతి లాంటి వాళ్ళు ఎవరో కొద్ది మందికి తప్ప మిగతా వాళ్ళకి తెలియట అసలు. అటువంటి వ్యాకరణం తెలుసు కాబట్టే సహా అయం అంటే అతడే ఈ హనుమంతుడు. ఎవరు అంటే నవవ్యాకరణ అర్థవేత్త. తొమ్మిది వ్యాకరణములు చదువుకోవడం కాదు, అర్థము తెలిసి తేలికగా చెప్పగలిగిన వాడు హనుమంతుడే. ఇటువంటి వాడు భూమి మీద మరొక వానరుడు లేడు, నరుడు పుట్టబోతున్నాడు. ఎందుకంటే హనుమంతుడు పుట్టాకే రాముడు పుట్టాడు. రాముడికి మాత్రమే నవవ్యాకరణములు తెలుసు. ఆయన పరమాత్ముడు, సంపూర్ణ అవతారం. కాబట్టి వాల్మీకి జాగ్రత్త పడుతూ ఏమన్నాడంటే, భూలోకంలో రాముడు హనుమంతుడు ఈ ఇద్దరే, ఒకడు నరుడు మరొకడు వానరుడు. ఆయన నరుడు అనుకోకపోతే రావణుడిని చంపలేడు, ఈయన వానరుడు అనుకోకపోతే ఈయనకి సాయం చేయలేడు. ఆ నరవానరులిద్దరికీ తప్ప, ఆ శ్రేష్ఠులకి తప్ప నవవ్యాకరణములు భూమి మీద అంతపోనే ఎవరికి లేవు. సగరుడికి లేవుటండి. సగరుడు అంటారేమిటి, స్వయంభువు మనువుకి వైవస్వత మనువుకే నవవ్యాకరణాల మీద అర్ధ భాష్యం చెప్పగలిగే ఆధికార్యం లేదన్నారు. అంతటి మహానుభావుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు సంపూర్ణ విద్యలన్నీ పుచ్చుకున్నాక ప్రవీ వివక్షోరి వసాగరస్య, ఆ క్షణం నుంచి అతని ముఖంలో ఒక గొప్ప కాంతి వచ్చింది. అది ఎటువంటి కాంతి అంటే, అతడు ప్రపంచ ప్రళయ కాలములో లోకాలని ముంచెత్తగలిగే సముద్రుడి కొన్నంత శక్తి పొందాడు. ప్రళయకాలంలో సముద్రుడు ఉప్పొంగిపోతాడు. ఉప్పొంగిపోయి ఈ సమస్త చరాచర లోకాలన్నిటినీ, ఈ లోకం ఆ లోకం లేదు, ఆఖరికి చివరికి స్వర్గలోకంతో సహితంగా అన్నీ మాలోకాలు అయిపోతాయిట, అంతలా ఉప్పొంగిపోతాడని పేరు. చరాచర జగత్తులో జలము తప్ప ఇంక ఏమీ ఉండదు. మార్కండేయుడు మాత్రమే ఆ సమయంలో ఆ జలాలలో తిరుగుతూ శ్రీహరి కుక్షిలో ప్రవేశిస్తాడు అని 18 పురాణాలలో, ముఖ్యంగా భారతంలో అరణ్య పర్వంలో చెప్పారు. కాబట్టి లోకం అప్పుడు నీటితో మాత్రమే నిండి ఉంటుంది. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములన్నీ జలంతో నిండిపోయేటప్పుడు సముద్రుడిలో ఎంత శక్తి ఉందో ఆ ఉప్పొంగే శక్తి హనుమంతుడిలో ఉంది. ఆ మాట ప్రవీ వివక్షోరివ సాగరస్య, ప్రళయకాలపు సముద్ర శక్తి కలిగిన వాడు హనుమంతుడు. లోకాన్ దిదక్షోరివ పావకస్య, ఈ ప్రళయంలో నీటిలో లోకములు కలిసిపోయే ముందు లోకములన్నీ 100 సంవత్సరములు అగ్నివర్షంతో కాలిపోతాయి. అంటే ముందు కాలిపోవాలి, ఇవి కాలిపోయాక నీటిలో నిండిపోతుంది. ఈ 100 ఏళ్ళు అగ్నివర్షం కురిసినప్పుడు లోకములన్నీ చిట్ట పట శబ్దముతో కాలి 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 బూడిదైపోయి మంట ముద్దయిపోతుంది. భూమి కూడా, భూమి ఎర్రని పండునిప్పు కణికైపోతుందిట. ఆ కాలంలో ప్రళయాగ్నిస్వరూపుడు అని పేరు అగ్నికి. ఆ ప్రళయాగ్నిస్వరూపంతో విష్ణువే దీన్ని నాశనం చేస్తాడు. ఆ సమయంలో ఆయన పక్కన ఉండి 3వ కన్ను తెరిచి రుద్రుడు సహకారంగా ఉంటాడు. ఆ రుద్ర త్రినేత్రాగ్నిస్వరూపము లోకములను ఎలా కాలుస్తుందో అంతటి కాల్చగలిగే శక్తి కలిగిన వాడు హనుమంతుడు. అనగా ప్రళయకాలపు సముద్రుడు, ప్రళయకాలపు అగ్నిహోత్రుడు. ఆ తర్వాత యుగక్షయేహ్యేవ యథాంతకస్య, ఈ యుగక్షయం దగ్గర యమధర్మరాజు గారు వచ్చి అందరినీ వరుసగా చంపుకుపోతాడు, ప్రాణాలన్నీ తీసేస్తాడు. అప్పుడు 40 రోజులు కాదు కదా, 41 గంటలు కూడా ప్రవచనం చెప్పలేము, అందరినీ పట్టుకుపోతాడు. అయ్యో పాపం 40 రోజులు ప్రవచనం చేశాడు, పద్మాకర్ గారికి ఎక్సెప్షన్ ఇద్దామని ఏమి ఉండదు అక్కడ. మొత్తం వాడు వీడు అనే తేడా లేకుండా అందరం ఆయన అనుయాయులం అయిపోతాం, ఆయన ప్రాణం పట్టుకుపోతాడు. ఆ ప్రళయకాల అంతకుడు మృత్యుదేవత ఎలా ఉంటాడో హనుమంతుడు అటువంటి వాడు. హనుమత స్థాస్యతి కః పురస్తాత్, అటువంటి హనుమంతుని ముందు ఈ లోకంలో ఎవరూ నిలవలేరు. ఆ హనుమంతుడు తల్లికి తండ్రికి నమస్కరించి సూర్యుడి దగ్గర దక్షిణ ఇచ్చి సెలవు తీసుకుని వచ్చాడు. అమ్మగారిని అడిగాడు, అమ్మ విద్యలు నేర్చుకున్నాను, నీ దేవల్ల ఏదో గురువులు అనుగ్రహించారు, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? మాతృమూర్తి ఆజ్ఞని పరిపాలించడం ఆయనకి ఎప్పుడు ఇష్టం. తల్లికి చెప్పకుండా ఏ పని చేయడు, అదే ఆయన విజయ రహస్యం. చాలామంది రోజు ఏమండవు మాకు ఆ కష్టాలున్నాయి ఈ కష్టాలున్నాయని చెబుతారే, వాళ్ళందరికీ ఒకటి చెప్పనా, మీరు ఎన్ని మంత్రాలైనా చెయ్యండి, రోజు పొద్దుటే తల్లిదండ్రులకి భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే మీ కష్టాలన్నీ ఈ మంత్రాల వల్ల కంటే తొందరగా తీరిపోతాయి. గోవులకి ప్రదక్షిణ, మాతృదేవత పితృదేవతలకి వందనం చేసేవాడికి అసలు కష్టాలు రావు, వస్తే సులభంగా నశిస్తాయి. ఒక మంత్రం అనుష్ఠానం చేసే ముందు ఎప్పుడు మా అమ్మకి నాన్నగారికి నమస్కారం చేసాకే మంత్రాన్ని జపం చేసేవాడిని. ఎప్పుడు యజ్ఞం చేయాలనుకున్నా, ఎప్పుడు ప్రవచనానికి వెళ్ళినా ఇంట్లో ఉన్నంత వరకు తల్లిదండ్రులకి నమస్కారం చేసి వచ్చేవాడిని. తల్లిగారో తండ్రి గారో ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, మనం ఎలాగో ఏం చేయలేము. ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి ఏం చేయలేము, కానీ మా అమ్మగారు ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే రోజు ఆవిడ పాదాలకి దండం పెట్టకుండా మేము సత్యం చెబుతున్నాం తప్ప అసత్యం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాకు జరిగింది చెబుతున్నాం, దానివల్ల మేము పొందిన ఫలితం చెబుతున్నాం. మా అమ్మకి అమెరికా వెళుతున్నప్పుడు ఎప్పుడు ఒక నమస్కారం చేసి పెడితే ఇంక అక్కడికి వెళ్ళాక నాకు వేళకింత తిండికి లోటు ఉండదు, గౌరవానికి లోటు ఉండదు, అనర్గళమైన వాక్కుకి లోటు ఉండదు. ఒక్కవేళ ఎప్పుడైనా మర్చిపోతే అమ్మకి నమస్కారం చెప్పడం కనీసం ఫోన్లో అయినా ఆ పూట అశాంతిగా ఉంటుంది నాకు. అది మాతృదేవత యొక్క లక్షణం. అంటే మళ్ళీ అమ్మ గుర్తుకొస్తే ఈ క్షణమే వెళ్ళిపోయి పాదాల మీద వాలిపోవాలనిపిస్తుంది. మీరు ఏ మంత్రమైనా పొందండి, గురువుల్ని పూజించండి, కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే ముందు వాళ్ళకి దండం పెట్టాక అప్పుడు మంత్రానుష్ఠానం చెయ్యండి. ఆ మంత్రం కొన్ని లక్షల రెట్లు మీకు శక్తినిచ్చి మీ కష్టాల్లోంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. తల్లిదండ్రులు తిట్టి కొట్టి ఎన్ని మంత్రములు జపం చేసినా కష్టములు తీరవు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తీరాలంటే రోజు ముందు తల్లిదండ్రులకి ప్రదక్షిణ కూడా చెయ్యండి, కాళ్ళ మీద పడిపోండి అంతే. ఇది నేను చెబుతున్న మాట కాదు, సకల పురాణాలు ఇతిహాసాలు ఈ హనుమత్ చరిత్ర రామచరిత్ర అన్నీ చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు అలాగే చేశాడు, వాసుదేవుడు అలాగే చేశాడు, పౌండ్రక వాసుదేవుడే చెప్పేది, వాడు పరమ దుర్మార్గుడు అయినా వాడు కూడా తల్లికి దండం పెట్టాడు. అసలు ఆశ్చర్యం చెప్పమంటారా, ఎంత దుర్మార్గులని మనం అందరం పిలుచుకునే రాక్షసులు కూడా, ఇంద్రజిత్తు కూడా తండ్రికి నమస్కారం చేసి యుద్ధానికి వెళ్ళాడండి. ఇంద్రజిత్తు హనుమంతుడి బ్రహ్మాస్త్రంతో బంధించడానికి వెళ్లే ముందు తండ్రికి ప్రదక్షిణ చేసి వెళ్ళాడు, అందుకే వాడు కూడా విజయం పొందాడు. వాళ్ళు మహాపాపాత్ములు అవటం వల్ల నశించారు తప్ప, లేకపోతే మాతృపితృ వందనం చేసేవాడికి ఎప్పుడూ కష్టం రాదు. అందుకే అమ్మ నన్ను ఏం చేయమంటావని అడిగితే వెంటనే ఆవిడ సూర్యభగవానుడు గురువుగారి ఆజ్ఞ తీసుకోంది. గురువుగారిని అడిగాడు, మనకి పరాశర సంహితలో చెప్పారు, స్వయంగా సూర్యభగవానుడు అన్నాడు, నాయన భూలోకంలో వృక్షరజుడు అని ఒక వానరుడు అన్నాడు, చాలా గొప్ప వీరుడు ఆయన, ఆయనకి ఇద్దరు కొడుకులు, ఒకడు వాలి మరొకడు సుగ్రీవుడు, అందులో పెద్దవాడు వాలి చాలా బలవంతుడు, కానీ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు, డబ్బుందని బలముందని వాడిని ఆశ్రయించకు. రెండోవాడు సుగ్రీవుడు అన్నగారంత బలవంతుడు కాడు, కానీ సుగుణవంతుడు, నువ్వు అతనిని ఆశ్రయించుకుని అతనికి మిత్రుడిగా సచివుడుగా, సచివుడు అంటే మంత్రి అనమాట, సలహాలిచ్చే మంత్రిగా ఉన్నావంటే నీ జీవితం చరితార్థం అవుతుంది, నీ దైవం నీ దగ్గరకు వస్తాడు అనగా నేను అడిగాడు, ఈ వృక్షరథుడు కోయం కశ్యకుతో వాయం, అతడెవరు, అసలు ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు, అతని పిల్లలు వాలి సుగ్రీవులు ఎటువంటి వాళ్ళు, ఈ వివరం చెప్పమన్నాడు. అప్పుడు స్వయంగా సూర్యభగవానుడు చెప్పాడు, దాన్నే మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు. పూర్వకాలం బ్రహ్మదేవుడు అపూర్వమైన సృష్టి చేశాడు. ఈ సృష్టి చేస్తున్నప్పుడు ఆయన కూడా కాసేపు ధ్యానమగ్నుడే ఇలా కళ్ళు మూసుకున్నాడు. హఠాత్తుగా కళ్ళు విప్పాడు. కళ్ళు విప్పగానే ఆయనకి బ్రహ్మానందం కలిగింది. సాధారణంగా చాలాసేపు కళ్ళు మూసుకుని కళ్ళు విప్పితే అటువంటి వారికి కన్నీళ్లు నీటి బిందువులు వస్తాయి. ఆయనకి ఈశ్వరుడు కూడా భూలోకంలో తపస్సు చేసినప్పుడు ఆయన నుదుటి చెమట పట్టింది, ఆ చెమట నుంచి కుదుడు పుట్టాడు అని మీకు శివపురాణంలో ఇదివరకు చెప్పాను. కాబట్టి ఎంత గొప్పవాడికైనా సరే ఒక్కొక్కప్పుడు యోగాభ్యాస నిష్ట నుంచి హఠాత్తుగా బయటకు వస్తే, సమాధి నుండి బయటకు వస్తే మానవులకు వచ్చినట్టే కన్నీళ్లు వస్తాయి. బ్రహ్మకు కూడా నీటి బిందువులు వచ్చాయి. కాకపోతే యోగాభ్యాసములు ఆయన పొందిన ఆనందం వల్ల వచ్చిన నీళ్లు, అందుకే వాటికి ఆనంద బాష్పములు అని పేరు. బాష్పము అంటే నీటి బిందువు, ఆనంద బాష్పము ఆనందం కలగడం వల్ల వచ్చినటువంటి నీటి బిందువు. అది కంటి నుంచి వచ్చింది కాబట్టి కన్నీటి బిందువు అన్నాం. ఆ బిందువులు తక్కున ఆయన చేతిలోనే పడ్డాయి. ఆయన కళ్ళు విప్పాడు, చేతులు అనుకుంటున్నాడు, ఈ కన్నీటి బిందువులు చేతుల్లో పడ్డాయి. వెంటనే ఇదేమిటి అని ఆ నీళ్లు కిందకు పోసేశాడు ఆయన. తక్కన అందులో నుంచి ఒక మహాతేజశాలి పరాక్రమవంతుడు మంచి రోమములతో ఉన్నవాడు, పెద్ద తోకతో ఉన్నవాడు ఒక మహాపురుషుడు పుట్టాడు. కంటి రజస్సు నుంచి పుట్టాడు గనక రుక్షరజుడు అని పేరు పెట్టారు అతనికి. బ్రహ్మదేవుడికి మానసపుత్రుడు లాంటి వాడు ఆయన. బ్రహ్మ కన్నీటి బిందువుల నుంచి పుట్టిన ఆ రుక్షరథుడు పరమ సౌందర్యంతో ఉండేవాడు. కోతి అయినా అందంగానే ఉండేవాట ఆయన. నాన్నగారు, నా కర్తవ్యం ఏమిటి అంటే హిమాలయ పర్వతానికి వెళ్ళి కొంతకాలం తపస్సు చెయ్యి, ఆ తర్వాత నీ జాతకం మారుతుంది, నువ్వు జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు. ఎవడైనా గొప్ప శక్తులు సాధించాలంటే ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి. నేను నీకు ఈశ్వర మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని హిమాలయాలలో 10,000 సంవత్సరాలు జపం చెయ్యి అన్నాడు. తండ్రి ఆజ్ఞని పరిపాలించి రుక్షరథుడు హిమాలయ పర్వతానికి వచ్చి 10,000 సంవత్సరాలు ఆ జపం చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్ళు గడిచింది, పూర్తిగా 10,000 ఏళ్ళు గడవలేదు. ఈలోపు ఈయనకి చెప్పానుగా చపలత్వం అని ఒకటి ఉంటుంది, మాయ. ఆ మాయ వల్ల మధ్యలో కొంతకాలం జపానికి విరామం ఇచ్చి తర్వాత మళ్ళీ జపం చేద్దాం అనిపించింది. టక్కన లేచాడు. ఆ సమయంలో అక్కడ ఎదురుగుండా ఒక పెద్ద కొండ కనపడింది, పెద్ద సరోవరం, చల్లని మంచునీటితో కూడిన సరోవరం. ఆ చెరువుని చూడగానే అందులోకి వెళ్ళి చూశాడు. ఈయన నీటిలో ఈయన బింబం కనపడింది, ప్రతిబింబం, నీడ కనపడింది. కోతి కదా ఆయన, అందుకని అందులో ఉన్న నీడను చూసి ఏయ్ ఎవడో నువ్వు నరిచాడు. అందులోంచి మళ్ళీ శబ్దం వచ్చింది. ఇతడు కొంచెం అమాయకుడు అప్పటికి, ఎందుకంటే భూమండలంలో పెద్దగా ఎవరిని చూడలేదు, అసలు నీళ్లలో నీడ కనబడుతుందని కూడా తెలియదు. అప్పుడే పుట్టినటువంటి వాడు, సృష్టి ఆరంభకాలం, దానికి తోడు బ్రహ్మగారి ఆజ్ఞని కూడా ధిక్కరించాడు, దాంతో బుర్ర పనిచేయలేదు. నిజంగా ఎవరైనా నీళ్లలో చూస్తే వాడి ప్రతిబింబం అని ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? కానీ ఇతనికి తెలియలేదు, అదే కర్మయోగం అంటారు. ఎవడో ఈ నీళ్లలో ఉన్నాడు, వాడు ఇంకో కోతి, వాడు బలవంతుడు, నేను అరిస్తే అరుస్తున్నాడు, కరిస్తే కరుస్తానంటున్నాడు, వీడు అంతం చూస్తానని ఆ నీళ్లలోకి డామ్మని దూకాడు. సింహం కుందేలు కథలోలాగా అందులోకి దూకగానే వెంటనే వీడి శరీరం కాస్త స్త్రీగా మారిపోయింది. సుందరాకార సంపన్న పూర్ణేందు సదృశానన దేవతా ప్రతిమా సాభూత్ సర్వాలంకార శోభిత. ఒక దేవతా స్త్రీగా మారిపోయాడు. చాలా అందమైన శరీరంతో, పూర్ణబింబము వలె, పూర్ణ చంద్రబింబము వలె, విధుబింబం వలె ఉన్న ముఖంతో, మంచి జడతో, ఏ అప్సరసలకి తీసిపోని సౌందర్యంతో స్త్రీగా మారిపోయాడు. పైగా విచిత్రం ఏంటంటే, ఆ నీళ్లలో దూకిన వెంటనే ఇతను ఆడదైపోగానే ఆడవాళ్ళకున్న చీర నగలు కూడా వచ్చేసేయట. సహజంగా నీళ్లలో దూకినప్పుడు నగలు ఎలా వస్తాయి? అదే యోగం అన్నమాట. చేతులకి కంకణాలు వచ్చాయి, ఆభరణాలు వచ్చాయి, వడ్డాండ వచ్చింది. సర్వాలంకార శోభిత, సర్వాలంకార శోభిత అయిపోయిన స్త్రీగా మారిపోయాడు. దాంతో అసలు తానెవరో మర్చిపోయాడు పాపం. నీళ్లలోంచి పైకొచ్చి ఆ జడను చూసుకుని సిగ్గుపడుతూ, ఏదేంటో తెలియదు, ఆడదైపోగానే మగవాణ్ణి అనే విషయం మర్చిపోయి కులుగుతూ పూర్వపు నామము, పూర్వపు బుద్ధి అన్నీ పోయాయి. కొత్త రూపం వచ్చినప్పుడు పాత మర్చిపోవాలిగా, మరి అందుకని మర్చిపోయాడు అనమాట. నేను ఎవరినో, మా నాన్నెవరో, నా భర్త ఎవరో అని తనలో తను గొణుక్కుంటూ ఒడ్డుకొచ్చేది ఆ స్త్రీ. అదే సమయంలో బ్రహ్మదేవుడికి మ్రొక్కడానికి వెళ్ళి సూర్యభగవానుడు, ఇంద్రుడు తిరిగి తిరిగి తమ బింబాల్లో ప్రవేశించబోతున్నారు. ఇంద్రుడు స్వర్గానికి, సూర్యుడు తన సూర్యబింబంలోని తిరిగి ప్రవేశించడానికి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్న ఇద్దరు ఈ హిమాలయ పర్వతాలలో సరోవరం దగ్గర వయ్యారంగా కులుకుతూ నడుస్తున్న ఈ సుందరిని చూచారు. ఏమి సుందరి, ఆశ్చర్యం అనుకున్నారు ఇద్దరూ ఒకేసారి ఆ సుందరిని చూచి వ్యామోహం చెందారు. అయితే మహాత్ములకి మనలాంటి కామం కాదు గనక వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, తన భ్రూమధ్య నుంచి ఒక దివ్య తేజస్సుని వాలం మీద, తోక మీద ప్రసరింపజేశాడు. ఈ స్త్రీకి ఆశ్చర్యం ఏమిటంటే ఆడదైపోయినా వెనకాల చిన్న తోక మాత్రం అట్టిపెట్టాట భగవంతుడు. తోక ఉన్న అందంగా ఉన్న స్త్రీ. నిజంగా భూలోకంలో ఉన్న మానవులకి తోక బయటకు కనపడిందంటే చాలా అసహ్యంగా ఉంటుంది, చూడలేము. అందుకనే ఎవరైనా వచ్చినా తోక లోపల దాచుకుని, ఒకవేళ నిజంగా తోక ఉన్న మగవాడైనా సరే స్త్రీ అయినా సరే కనపడకుండా చీర కట్టుకునో, పంజాబీ డ్రెస్ వేసుకునో, ప్యాంట్ వేసుకునో వస్తారనుకోండి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ వస్త్రములో నుండి సన్నగా ఒక తోక కూడా కనపడుతోంది. ఆ తోక మీద తన దృష్టి నిలిపాడు. ఎందుకు నిలిపెట్ట? ఎవరో ఆశ్చర్యకరమైన సుందరీమణి, ముఖము అవయవాలు కాంతితో ఉన్నాయి, ఈ అపూర్వ సౌందర్యం ఎంత అపూర్వం, నేను స్వర్గంలో కూడా ఎక్కడా చూడలేదు, శచీదేవి కూడా ఈ సౌందర్యం ముందు బలాదూరే, కానీ ఈ సౌందర్యమునికి బ్రహ్మదేవుడు చిన్న లోటు పెట్టాడు. ఆడవాళ్ళకి తోకేమిటో అని ఆ తోక మీద దృష్టి పెట్టి తన తేజస్సుని ప్రసరింపజేశాడు. వెంటనే ఆ తోకలో నుంచి ఒక మహాపురుషుడు బయటకొచ్చాడు, మంచి బలంగా ఉన్నవాడు, వాలము నుండి పుట్టాడు గనక అతనిని వాలి అన్నారు అతడనమాట. కమల్ల దుగుల్చి, సమీర కుమార విజయంలో పుష్పగిరి తిమ్మన గారు కూడా చాలా అందంగా రాస్తాడు ఆయన పద్యం. కమల్ల దుగుల్చి అత్తెరువుగా జనుచున్న సురాధినాథుడు కమలహితుండు అచ్చెలువ కనుగొని దర్పకుడేయు పద్మకోమల పద్మకోమల దళముల తలంకి దాని బిగిచన్నులు దాని వెడంద కన్నులు తమి వెలయంప ఇర్వురును తత్తర మందు చూపు ఒక నిల్చిన తస్మాత్ వీర్యాత్ సముత్పన్నో రేతే వాలే సునిక్షపత్ వాలి నామనాథు వానరహ అని పరాశర సంహితలో మూలంలో కూడా చెప్పారు. బ్రహ్మదేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న సూర్యభగవానుడు, ఏకకాలంలో ఇంద్రుడు ఇద్దరూ ఆమెను చూచి వ్యామోహితులవ్వడము, ఆ వ్యామోహితులైన వెంటనే సూర్యభగవానుడిని పక్కకు పెట్టి ఇంద్రుడు సురాధినాథుడు గనక ముందుగా రావడం, ఆమె వెనక ఉన్న తోకను చూచి ఆ తోక మీద తన అమోఘమైన భ్రు మధ్య నుంచి వచ్చినటువంటి కాంతిని ప్రసరింపచేయటం, ఆ కాంతి తోక మీద పడ్డంతో తోక నుంచి ఒక మహావీరుడు పుట్టడం జరిగింది. తోకను చూసినప్పుడు పుట్టాడు గనక వాడు వానరుడై పుట్టాడు. ఆ వానరుడు పుట్టి పుట్టగానే నేల మీద అటు ఇటు దొల్లాడు, బండరాళ్ళు గుండపిండి అయిపోయాయట. వాడు పుట్టి ఇంకా 2 సెకండ్లు అవ్వలేదు, కానీ వాడు పడగానే ఆ కొండ మీద ఉన్న రాళ్ళన్నీ టప 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 పిండి అయిపోవడం, మామూలుగా పిండి అయిపోవడం కాదు మాయదారు గొడవ, గ్రైండర్లో మిక్సీలో వేసిన కారప్పొడి కూడా అలవదు. అలాగా గుండపిండి అయిపోగానే ఇంద్రుడు అచ్చెరువు పొంది ఆశ్చర్యపోయి, ఓరి ఏమి బలం అండి వీడిది, ఈ పసిబాలుడు దొల్లితే రాళ్ళు పిండి అయిపోతున్నాయి, వీడు సృష్టినంతటిని అల్లకల్లోలం చేయగలడని భావించి వాలి అని పేరు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సూర్యభగవానుడు ఈ సుందరీమణి కంఠంకేసి చూశాడు, ఏకకాలంలో పుట్టిన వాలిని చూచాడు. ఓహో, ఇంద్రుడి అనుగ్రహం వల్ల ఒక వానరుడు పుట్టాడు, నేను కూడా ఈ స్త్రీ ద్వారా మరొక వానరుణ్ణి పుట్టించాలి, ఇంద్రుడికి పోటీగా నేను ఆ కుర్రవాణ్ణి నిలపాలి అని తన అపారమైన కాంతిని కేంద్రీకరించి కంఠం మీద నిలబెట్టాడు. ఈ చుట్టూతో ఉన్న ప్రాంతాన్ని గ్రీవము అంటారు. ఇది కంఠం, ఇది గ్రీవం, వెనక భాగం గ్రీవం. గ్రీవం మీద అంటే మెడ మీద అలా దృష్టి నిలపగానే ఆ మెడ నుంచి మరొక పురుషుడు పుట్టుకొచ్చాడు. అందమైన ఆమె మెడ నుండి పుట్టాడు గనక సుగ్రీవః అన్నారు. గ్రీవము అంటే మెడ, అందునుంచి పుట్టాడు గనక సుగ్రీవః. తోక నుండి పుట్టాడు గనక వాలము నుండి పుట్టి వాలి, సుస్పష్టంగా చెప్పారు, వాలిన అమ్రాతు వానరహ రేతో వాలే సునిక్షిపత్ అని. వాలము నుండి పుట్టి వాలిగా, గ్రీవము నుండి పుట్టి సుగ్రీవుడు అయ్యారు. ఇద్దరూ కూడా ఇంద్రుడి కాంతితో ఈతడు మెరిసిపోయాడు, సూర్యభగవానుడి కాంతి బంగారపు రంగు గనక బంగారపు రంగులో సుగ్రీవుడు మెరిసిపోయాడు. ఇద్దరూ వానరులే. ఆ ఇద్దరూ పుట్టగానే కాసేపటికి సూర్యోదయం అయ్యింది. వృక్షరథుడు స్త్రీగా ఉన్నవాడు కాస్త మగవాడైపోయాడు. ఇప్పుడు మగవాడయ్యాక వాడికి ఎదురుగుండా ఇద్దరు పిల్లలు కనపడ్డారు. ఈయనకి బుర్ర పనిచేయలేదు. ఏమిటిది ఈ పిల్లలు ఎవరు అనుకుని ఈ పిల్లలిద్దరినీ చేత్తో పట్టుకుని మహావేగంగా తండ్రి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి బ్రహ్మదేవ, చాలా చిత్రం, నేను హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నాను, కానీ ఏం జరిగిందో తెలియటం లేదు, ఓ చెరువులో దూకడం గుర్తుంది, కొంచెం లీలగా నేను ఆడదయ్యానేమో అనిపిస్తోంది, మళ్ళీ ఇప్పుడు చూస్తే యథాప్రకారంగా ఉన్నాను, అసలు అది నిజమా కాదా, ఈ పిల్లలు ఎవరు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా నిజంగానే నువ్వు స్త్రీగా మారావు, అప్పుడు నీకు పుట్టిన వాళ్ళే వీళ్ళిద్దరూను, ఇప్పుడు మళ్ళీ మగవాడిగా మారావని కానీ వీడు తెల్లబోయి ఇదేంటండి, నేను ఆడదైపోయానా, అప్పుడు వీళ్ళు పుట్టారా, ఏమిటిది అని అడిగాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మ చెప్పాడు, అచ్చట తొల్లి పార్వతి వయస్సులతో జల్లకేళి తెల్లగా, అచ్చట తొల్లి పార్వతి వయస్సులతో జల్లకేళి తెల్లగా, కుచితులైన రక్కసులు కొందరు కామినులై జలంబులో జొచ్చిన ఇందుతొచ్చి పురుషుల్ నిజమిట్టులే ఔదురంచులో హెచ్చిన కెన్కన్నట్లు చెప్పించి తిరోహితయ్య సత్వరం. నాయన, పూర్వం పార్వతీదేవి ఈ హిమాలయ పర్వత ప్రాంగణాల్లో తరచుగా జయ విజయ మొదలైనటువంటి చెలికత్తెలతో విహారానికి వచ్చేది. ఇక్కడికి వచ్చినప్పుడు చెలికత్తెలు, అమ్మా నీతో కలిసి మానవస్త్రీలలాగే మేము కూడా జలక్రీడలాడాలనుకుంటున్నాం అన్నారు. వాళ్ళ కోసం ఆవిడ ఈ చెరువును సృష్టించింది. నువ్వు హిమాలయాలలో దూకిన చెరువు అమ్మవారు సృష్టించిన చెరువు. అందులో అప్సరసలు మాత్రమే, అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రమే స్నానం చేస్తారు కనుక దానికి అప్సరకుండం, అప్సరస్ సరస్సు అని పేరు. ఆ దివ్యకుండంలో రోజు పార్వతి తన చెలికత్తెలతో కలిసి కాసేపు హాయిగా జలక్రీడలాడేది. ఒకసారి కొంతమంది రాక్షసులు హిమాలయ పర్వతానికి వచ్చారు. వాళ్ళు పార్వతీదేవిని చూచి, మూర్ఖులు కదా జగదంబావిడ అయినా కర్మయోగం అని ఒకటి ఉంటుంది, ఆమెను మోహించి మనం మగవాళ్ళుగా విడితే ఆవిడ గుర్తుపట్టచ్చు, కాపల వాళ్ళు ఏదైనా చేయొచ్చు, అన్నిటికీ మించి నందీశ్వరుడికి తెక్కొచ్చిందంటే కొమ్ములతో పోటు పడవచ్చు, కాబట్టి ఈవిని ఎత్తుకుపోవడానికి మనం కూడా ఆడవాళ్ళం అయిపోతే బాగుంటుందని కుత్సితులైన రక్కసులు కొందరు, కుత్సిత బుద్ధి కలిగిన కొంతమంది రాక్షసులు స్త్రీ రూపాలలోకి మారిపోయారు. రాక్షసులకు ఉండే అపూర్వమైన మహిమలు ఉంటాయిగా, రాక్షస మహిమతో రాక్షస మాయతో వాళ్ళంతా ఆడవాళ్లుగా మారిపోయి ఆ నీళ్లలో దిగి వాళ్ళు కూడా అమ్మవారి మీద నీళ్లు తొలుతూ దగ్గరికి వచ్చారట పట్టుకుపోదామని, జగదంబ దగ్గర వీళ్ళ నాటకాలు. తల్లి కదా కొంచెం జాలి, ఒరే మూర్ఖుల్లారా మీరు రాక్షసులు ఇక్కడికి రావడం ఆ మాత్రం తెలియని జగన్మాయనా, నేను అమ్మవారినే కామించి స్త్రీ రూపంలో వచ్చి పట్టుకుపోదాం అనుకున్నారా, మిమ్మల్ని ఈ క్షణమే భస్మం చెయ్యొచ్చు, కానీ మీ భార్యలు నా భక్తురాళ్ళు, వాళ్ళు అస్తమానము వెళ్ళి లలితా సహస్రనామాలు అవి చదువుతూ ఉంటారు, అందుకని వాళ్ళని విధవల్ని చేయడం నాకు ఇష్టం లేదు, ఈ క్షణం నుంచి మీరు ఆడవాళ్ళైపోండి, అంతేకాదు ఈ రోజు నుంచి మరో శాపం పెడుతున్నాను, ఈ కుండంలోకి అడుగు పెట్టిన ఏ మగవాడైనా స్త్రీ అయిపోదురుగాక అని చెప్పించింది. ఇప్పటికి కూడా అంబికా వనంలో అంటే హిమాలయ పర్వతాల్లో కేదారం దాటి ఇంకా ముందుకెళ్ళిపోవాలి, ఆది శంకరాచార్యులు వారు శరీరాన్ని విడిచిపెట్టిన స్థలం అది, అక్కడికి మనం వెళ్ళలేంలేండి, వెడితే అప్పుడు ఎవరన్నా మగవాళ్ళు కావాలంటే అందులో దిగి ఆడవాళ్ళు అయ్యి సరదాగా ఇంటికి తిరిగి రావచ్చు ఆ కోరిక ఉన్న వాళ్ళకి. కానీ కొంచెం కష్టం ఆ చలి ప్రాంతంలోకి, చాలాసార్లు ప్రయత్నించి విఫలమై వెనక్కి వచ్చాం చాలామంది. అదిగో అంబికా వనంలో సరస్సులో అడుగు పెట్టి అందులో స్నానం చేసిన వాళ్ళంతా స్త్రీలైపోదురుగాక అని చెప్పించింది. మీకు ఎప్పుడైనా వీలుంటే దేవీ భాగవతం కూడా విన్నారు కదా, ఇదివరకు దేవీ భాగవతంలో మహారాజు గారు, సుదర్శనుడు అనే మహారాజు గారు అందులోకి వెళ్ళడం, ఆయన ఇళగా మారిపోయాడు స్త్రీగా, ఆ ఇళని బుధుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే బుధుడికి ఇళకి పుట్టినవాడే పురూరవ చక్రవర్తి, అంటే సూర్యవంశపు రాజు సుదర్శనుడు సుజుమ్మునుడు అనే మహారాజు గారు కూడా అందులో అలాగే అయిపోయాడు. చివరికి వశిష్ఠుడు అనుగ్రహంతో తర్వాత 6 నెలలు స్త్రీ, 6 నెలలు పురుషుడు అయ్యాడనమాట. దాదాపు అందులో స్నానం చేసిన వాళ్ళందరి పరిస్థితి అదే. నువ్వు ఆ అంబికాకుండంలోకి వెళ్ళి అప్సరస్ సరస్సులో స్నానం చేసి స్త్రీ అయిపోయావు అనగానే మరి వెంటనే నేను సూర్యోదయ సమయంలో పురుషుణ్ణి ఎలా అయ్యాను అన్నాడు మళ్ళీ వృక్షరథుడు. అది చెబుతున్నా విను, ఇలా ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందులో స్నానం చేస్తే పొరపాటున ఋషులు దేవతలు అందరూ ఆడవాళ్ళు అయిపోతూ ఉంటే వాళ్ళు గొల్లును గోలబెట్టి ఓ రోజు నా దగ్గరకు వచ్చారు. బ్రహ్మదేవ, పార్వతీదేవి రాక్షసుల్ని దృష్టిలో పెట్టుకుని శాపం పెట్టింది, రాక్షసులు ఆడవాళ్ళు అయిపోతే వచ్చే నష్టం లేదు, కానీ మా బోటి వాళ్ళందరూ అందులో స్నానం చేసి ఆడవాళ్ళం అయిపోతే ఎలాగే, రేపు పొద్దున ఎప్పుడైనా నువ్వే అందులో దిగి నువ్వు స్త్రీ అయిపోతే సరస్వతి బతుకు ఏమైపోతుంది, అందువల్ల మా కోసం పార్వతీదేవిని శాప విముక్తి కోసం ప్రార్థించమన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, జగన్మాత నీ శాపం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు, కొంచెం మార్చు తల్లి అనగా అప్పుడు ఆవిడ ఏం చేసింది, ఇక మీదట ఆ కుండంలో దిగినవాడు 24 గంటలు మాత్రం స్త్రీగా ఉండి తర్వాత పురుషుడైపోగాక, ఆ కాలంలో ఎవరైనా పొరపాటున గర్భవతులైతే మళ్ళీ పురుషుడయ్యేలోపు వాళ్ళకి పిల్లలు పుట్టుదురుగాక, మళ్ళీ లేకపోతే ఇబ్బంది వస్తుంది భవిష్యత్తులో. అమ్మ అమ్మే కదండి, మరి ఎవడో కర్మగారి స్త్రీగా మారాడు, అప్పుడే గర్భం వచ్చింది అనుకుందాం దేవతానుగ్రహం వల్ల, అప్పుడు వాడు ప్రసవించకపోతే పురుషుడయ్యాక లోపల నుంచి పిల్లవాడు వచ్చే మార్గం ఉండదు, అందుకని ఆ తల్లి ఎంత అపారమైన కరుణ చూపిందంటే అందులో స్నానం చేసిన వాడు స్త్రీ అవుతాడు. అది కేవలం సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకే ఉంటుంది. ఆ సమయంలో ఏ దేవతల యొక్క అనుగ్రహం వల్లైనా గర్భం ధరిస్తే తక్షణం వాళ్ళు శిశువుల్ని ప్రసవించదరుగాక. మళ్ళీ సూర్యోదయంతో వారికి స్త్రీత్వం పోయి పుంస్త్వం వచ్చుగాక అన్నది. అదిగో ఆ వరం వల్ల నాయన వృక్షరథుడా, నీవు తిరిగి పురుషుడి అయ్యావు. స్త్రీగా ఉన్నప్పుడు పిల్లల్ని కన్నది నువ్వే, పురుషుడిగా ఉండి ఇప్పుడు పెంచే బాధ్యత నువ్వే. ఈ లోకంలో తల్లి తండ్రి ఒక్కడే అయ్యే అవకాశం నీకే వచ్చింది ఆ యోగం. కాబట్టి తల్లివైనా తండ్రివైనా నీవే హాయిగా పెంచి పెద్ద చేసి లోక శ్రేయస్సు కోసం ఈ పిల్లల్ని అప్పగించు. పెద్దవాణ్ణి నువ్వు బతికున్నంతకాలం యువరాజుని చెయ్యి, నీ తదనంతరం పెద్దవాణ్ణి రాజుని చేసి సుగ్రీవుణ్ణి యువరాజుని చెయ్యి అన్న ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత వృక్షరథుడు సంతోషంగా తండ్రికి నమస్కారం చేసి వాలిని సుగ్రీవుణ్ణి చాలా ప్రేమగా పెంచాడు. నగరానికి వచ్చి చాలా కాలం పాటు ఆయన ఋష్యమూక పర్వతాన్ని పరిపాలించాడు. ఆ ఋష్యమూక పర్వతం కూడా బ్రహ్మగారి అపూర్వ సృష్టి, లోకశ్రేయస్సు కోసం మంత్రానుష్ఠాన వేత్తల కోసం సృష్టించాడు. అందుకే దానికి ఋష్యమూకం అని పేరు. ఋష్యం అముం కరోతీతి ఋష్యమూక అని. ఋషి అక్కడ ఒక్క క్షణం అడుగుపెడి జపం చేస్తే వాడికి అపార తపశ్శక్తి లభిస్తుంది. అందుకని దానికి ఋష్యమూకము అని పేరు వచ్చిందనమాట. సహజంగా ఒక వ్యక్తి జపం చెయ్యాలంటే చాలా కాలం పడుతుంది, వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినా శక్తి వస్తుందో లేదో చెప్పలేం. పైగా జపం చేద్దామని కూర్చున్నప్పుడు ఎంత గింజుకున్నా మనస్సు జపం మీద లగ్నం కాని వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే ఋష్యమూక పర్వతం మీద ఎవరైనా కాసేపు అలా కూర్చుని జపం చేస్తే వారికి మనస్సు లగ్నమై తీరుతుంది, వారికి వెంటనే శక్తి లభిస్తుంది, ఋషులను అనుగ్రహించి మహాశక్తినిస్తుంది గనక ఆ పర్వతానికి ఋష్యమూకం అని పేరు. ఆ చుట్టుపక్కలే కిష్కింద అనే పేరుతో ఒక మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఋష్యమూక పర్వతాన్ని ప్రధానంగా చేసుకుని వృక్షరథుడు వేల సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరికైనా కాలధర్మం తప్పదు కదా, కాలోహి దురతిక్రమ, ఎప్పుడూ ధర్మం చెయ్యని వాడు కూడా కాలధర్మం చెయ్యక తప్పదు. ఇతడు కాలధర్మానికి వెళ్ళిపోతూ నాయన లేరాండి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ వెళ్లే ముందు బ్రహ్మగారు నన్ను ఒక ఆజ్ఞాపన చేశాడు, ఈ పెద్దవాణ్ణి రాజును చేస్తున్నాను, రెండోవాణ్ణి యువరాజును చేస్తున్నాను, మీ ఇద్దరూ ఐకమత్యంతో ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు తగాదా పడకండి, మీరు ఐకమత్యంతో ఉంటే మీకు తిరుగుండదు ఈ చరాచర జగత్తులో అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆయన. వాలి మహారాజు అయ్యాడు. సచరాజ్యం చిరంకృత్వా వానరాణాం హరీశరః సచ వృక్షరజా నామ కాలధర్మేణ సంగతః. కిష్కింద కాండలో ఈ విషయాన్ని చెప్పారు, రామాయణంలో కూడా చెప్పాక. ఇంచుమించుగా పురాణములు రామాయణం అనే ఇతిహాసం అన్నీ అవే. అందులో వాల్మీకి మహర్షి చెప్పి చాలా కాలం పరిపాలించి ఇద్దరినీ కూడా చెయ్యవలసిన రీతిలో వారికి కర్మకాండలు చేసి ఉపనయనాదులు చేసి విద్యలిచ్చి సంపద ఇచ్చి సద్బుద్ధులిచ్చి ఆయన కాలధర్మం చెందాడు. తస్మిన్ అస్తమితే చేత మంత్రిభిర్ మంత్రకోవిదై పిత్రే పదే కృతోవాలి. ఆయన చచ్చిపోగానే మంత్రులంతా కలిసి, వాలి మీ నాన్నగారు తన పదవిని నీకు ఇమ్మన్నారు, కాబట్టి మీ తండ్రి పదము నీది, అంటే మహారాజ పదవి నీది అన్నారు. పిత్రే పదే కృతో వాలి అనగా వాలిని తండ్రి గారి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇంతకాలం వాలి యువరాజ సింహాసనం మీద కూర్చున్నాడుగా, ఆ సింహాసనాన్ని ఏం చేశారు, సుగ్రీవో వాలిన పదే, సుగ్రీవుడికి వాలి పదవిని ఇచ్చారు. అంటే వాలి ఏమో మహారాజయ్యాడు, సుగ్రీవుడు యువరాజయ్యాడు. సుగ్రీవుడికి చిన్నప్పటి నుంచి అన్నగారంటే పరమప్రీతి, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, అన్నగారిని పెద్దన్నగారిని తండ్రితో సమానంగా చూడాలి అని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. కన్న తండ్రి ఎంతో, ఇంటికి పెద్దన్నగారు అటువంటి వాడు, పిల్లనిచ్చిన మామగారు కూడా తండ్రితో సమానుడే, పరిపాలించే మహారాజు తండ్రితో సమానమే, గురువుగారు కూడా తండ్రితో సమానుడే, ఈ ఐదుగురిని కూడా పంచపితరులు అంటారు. అందుకని అన్నగారిని తండ్రిలాగా గౌరవించి ప్రేమగా ఉండేవాడు. ఆయన కూడా కాలప్రభావం వల్ల యుద్ధం వచ్చింది కానీ ఎంత ఐకమత్యంతో ఉండేవాళ్ళు వాళ్ళు, పరమ ప్రీతితో తమ్ముడిని చూసేవాట. తాను అనుభవించే ప్రతి పదార్థము తమ్ముడికి ఇవ్వవలసిందే, సుగంధ ద్రవ్యాలు తమ్ముడికి ఇవ్వవలసిందే, ఆభరణాలు తమ్ముడికి ఇవ్వవలసిందే. తమ్ముడు లేకుండా ఏనాడు అతడు బయటికి వెళ్ళలేదు, సింహాసనం దగ్గరికి రాలేదు, అంత హాయిగా ఉన్నారు. ఆ కాలంలోనే తండ్రి కాలంలోనే తార రుమ అనే ఇద్దరు కన్యల్ని పట్టుకొచ్చి తారని వాలికి రుమని సుగ్రీవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈలోపు సూర్యభగవానుడు చెప్పాడు కదా, నాయన ఇది కథ వాలి సుగ్రీవుల యొక్క పుట్టుక. ప్రస్తుతం వాళ్ళు ఋష్యమోక పర్వతం దగ్గర ఉన్నారు, కిష్కింధని పరిపాలిస్తున్నారు. నువ్వు అందులో పెద్దవాణ్ణి కాకుండా చిన్నవాణ్ణి సుగ్రీవుణ్ణి ఆశ్రయించు. ఎందుకంటే రామాయణం అంతా సూర్యుడు చుట్టే తిరుగుతుంది. సూర్యభగవానుడు కొడుకు వైవస్వత మనువు, ఆ వంశమే సూర్యవంశం. అందుకే రాముడు సూర్యవంశస్థుడు, హనుమంతుడు గురువు సూర్యుడు, సుగ్రీవుడు సూర్యపుత్రుడు. ప్రస్తుతం సౌరశక్తితో నడవాలన్నమాట అది. కారణం ప్రస్తుతం ఇంద్రుడి శక్తి కొంత అధర్మానికి లోనయ్యింది, అందువల్ల సమయాన్ని బట్టి ధర్మాధర్మాలు మారుతూ ఉంటాయి. అనగానే సుగ్రీవుణ్ణి ఆశ్రయించడానికి బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఇలా అంజనాసుతుణ్ణి కేసరీపుత్రుణ్ణి, ఈరోజు నుంచి నిన్ను ఆశ్రయించుకుంటున్నాను, నీకు మిత్రుడిగా ఉంటాను అని హనుమంతుడు చేరాడు. ఆ చేరింది కూడా వైశాఖ బహుళ పంచమి నాడు చేరాట. ఆయన వైశాఖ బహుళ పంచమి నాడు హనుమంతుడు సుగ్రీవుడికి మంత్రి పదవిగా మంత్రిగా మారాడు, మంత్రి పదవిని స్వీకరించాడనమాట. ఏమిటో ఈ విచిత్రమే చెప్పాగా, వైశాఖ మాసమే మొత్తం హనుమంతుడి కథలో ఎక్కువ ప్రాధాన్యం వహిస్తూ ఉంటుంది. దానికి గల కారణం, హనుమంతుడికి విశాఖ అనే ఒకనొక గొప్ప నక్షత్రం అంటే ఇష్టం. విశాఖుడు అంటే కుమారస్వామి, కుమారస్వామి తర్వాత రుద్రుడు హనుమంతుడే ప్రీతిపాత్రుడిగా భావించాడు. అందువల్ల ఆయన చరిత్ర అంతా దాని చుట్టూ నడిచింది. ఆ కొంతకాలం పాటు హాయిగా ఉన్నాడు. శాపం వల్లే వాలికి సుగ్రీవుడికి యుద్ధం వచ్చినప్పుడు, సుగ్రీవుడు జాంబవంతుడితో వాళ్లతో పారిపోతున్నప్పుడు ఇంత బలం ఉండి కూడా తన బలం తనకి గుర్తు లేకపోవటం వల్ల ఎక్కడ ఒక్క పిసరు కూడా సాయం చేయలేకపోయాడు పాపం. ఏష శాపవశాదేవన్నవేద బలమాత్మనః వాలి సుగ్రీవయోహ వైరం యదా రామ సముత్థితం. ఇంతటి మహావీరుడు హనుమంతుడు కూడా ఋషులిచ్చిన శాపం వల్ల తన మంత్రశక్తి, తన మహిమ, బలము మర్చిపోయి వాలి సుగ్రీవుణ్ణి తరుముతున్నప్పుడల్లా, సుగ్రీవుడు పారిపోతూ ఉంటే కూడా చేతులు ముడుచుకుని అసమర్థుడిలే పారిపోయాడు. ఒక్కసారి కూడా సాయం చేయలేదు పాపం. రాముణ్ణి మళ్ళీ సేవించేంత వరకు, సుందరకాండ వచ్చే వరకు ఆయనకి మళ్ళీ తన శక్తి గుర్తుకు రాలేదు. అప్పటిదాకా ప్రాకృత పురుషుడిలా ఉన్నట్ట, నివురుగప్పిన నిప్పైపోయాడు. ఈలోపు రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి వెళ్ళడం, సీతాదేవిని రావణుడు అపహరించడం, రామలక్ష్మణులిద్దరూ సీతను వెతుక్కుంటూ బయలుదేరారు. భయంకర కేకారణ్యంలో తిరుగుతున్నారు. తిరుగుతూ ఉంటే అక్కడ ఒక రోజున ఓ మహారాక్షసుడు పెద్ద పెడబొబ్బ పెడుతూ ఎదురుగుండా కనబడ్డాడు. వాడికి తల లేదు, ఈ పొట్ట దగ్గర మాత్రం నోరుంది, పెద్ద చేతులు, యోజనం పొడవుండేటటువంటి చేతులు, రెండు చేతులు మాత్రం బాగా పొడుగ్గా ఉన్నాయి, ఏకంగా 8 మైళ్ళు చొప్పున. ఈ చేతులతో వాడు ఏం చేస్తున్నట్ట, ఎదురుగుండా దూరంగా వెడుతున్నటువంటి ఏనుగుల్ని, సింహాలని, పులుల్ని, క్రూర మృగాల్ని, సాధు మృగాల్ని తేడా లేకుండా ఆ పొడుగ్గా ఉన్న చేతులతో ఇలా పట్టుకుని లాక్కొచ్చి పొట్ట దగ్గర నోరుంది అందులో వేసేసి లటుక్కుని తినేయడం మొదలుపెట్టాడు. గారెలు బూరెలు కూడా అంత సులభంగా తినలేము, పకోడీ నవిల్లెట్టి నవ్విలు పారేసాడు వాడు కరకరకరకర. ఇది రామలక్ష్మణులు స్వయంగా చూశారు. ఏనుగుల్ని తినడం, పలహారాలు చేయటం, సింహాలను మింగడం, పులుల్ని మింగడం అంటే మాటల, వీడెవడండి ఎంత భయంకరంగా ఉన్నాడు, తల లేదు, కాళ్ళు లేవు, కేవలం మొండెం మాత్రం ఉంది, ఆ మొండెనికేమో ఎంత పొడుగు చేతులు, పొట్టోటి మాత్రం ఉంది అనుకుంటూ ఉండగా వాడు వీళ్ళను చూచి పెడబొబ్బలు పెట్టి, నోరోటు ఉంది కదా అందుకని, ఎవర్రా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, రండి మిమ్మల్ని మింగుతానని అరిచాడు. పాపం లక్ష్మణుడు మాత్రం ప్రాకృత పురుషుడిలా కొంచెం దుఃఖించాడు. కిష్కింధాకాండలో వాల్మీకి మహర్షి స్వయంగా చెప్పిన మాట, రాముడు ఎప్పుడూ ఆత్మబలంతో ఉంటాడు ఆయన, అందుకని ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ లక్ష్మణుడు మాత్రం, అన్నయ్య ఎటువంటి వీరులైనా చీల్చి చెండాడగలిగిన మనమేమిటి, ఈ కబంధుడి పాల్పడ్డాం, ఓ పక్కనేమో సీత మనకి దూరం అయిపోయింది అమ్మ, మరో పక్కనేమో అడవిలో తిరుగుతూ ఉంటే రోజూ కష్టాలే, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, ఈ దురదృష్టం సరిపోక మళ్ళీ ఈ కబంధుడెవడో దొరికాడురా బాబు అన్నట్ట. రామ షడ్యుక్తయో లోకే, రామ 6 గుణములు కలిగిన నీకు ఈ కష్టమేమిటి అన్నాడు. ఈలోప కబంధుడు రెండు చేతులు చాచి కుడి చేత్తో రాముణ్ణి ఎడం చేత్తో లక్ష్మణుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఓ యువకుల్లారా, నేను ఎదురుగుండా కనబడ్డానంటే కాళ్ళాడక ఎవరైనా వణికిపోతారు. మీ అంతట మీరు నా నోట్లో ప్రవేశిస్తారేమో అనుకుంటే ప్రవేశించకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదిగో ఏ దొరికారు, ఈ నా చేతులు కబంధహస్తాలంటారు. అందుకే కబంధుడికి తలుండదు, కేవలం పట్టు ఉంటుంది, కాళ్ళు ఉండవు, చేతులు పొడుగ్గా ఉంటాయి. వాడి చేతులతో దేన్ని పట్టుకున్నా ఇక అది కదలలేదు. ఒకసారి కబంధుడు తన చేతులతో పట్టుకున్నాడంటే వాడి చేతుల్లో ఉన్నవాడు తప్పించుకోలేడు, ఆ చేతులు తెగితే తప్ప. అందుకనే ఎవడి చేతుల్లో అయినా పడి మనం బయటికి రాలేకపోతే ఒరే కబంధహస్తాల్లో ఇరుక్కున్నాడు రా అని వరణ వాటి. అది కారణం, కబంధుడికి అలాంటి వరం ఉన్నది. అందుకే వాడు గట్టిగా పట్టి ఈ చేతుల్లోంచి బయటికి రాలేరు, మిమ్మల్ని ఇద్దరిని నోట్లో వేసుకుని నవిలి మింగేస్తానని దగ్గరికి లాక్కున్నట్ట. అప్పుడు రాముడు, లక్ష్మణ ఏం బెంగపెట్టుకోకు, వీడు పరమక్రూరుడు, కష్టాల మీద కష్టాలు రావచ్చుగాక, సమయం చూసి వీడి చేతులు నరికేద్దాం, వీడి చేతులు నరికేస్తే వీడేమీ చేయలేడు, వీడి శక్తి అంతా చేతులలోనే ఉంది అన్నాడు. అనగానే ఇద్దరు కత్తులు తీశారు. వాడు భీకరంగా అరుస్తూ పొట్టలో వేసుకునే సమయానికి వీళ్ళిద్దరిని ఇద్దరు తమ తమ కత్తులను విజృంభిస్తూ పైకి తీసి అమాంతంగా నరికేశారు. మొదలంట కుడి చేతిని రాముడు, ఎడమ చేతిని లక్ష్మణుడు నరికేశారు. మొత్తం చేతులు చాలా సులభంగా పళ్ళు రాలిపోయినట్టు రాలిపోయాట. మిగల ముగ్గిన పండు చెట్టు నుంచి తెంపడం ఎంత తేలికో అంత తేలిగ్గా ఆ చేతుల్ని నరికారనమాట. అవి టక్కన కింద పడిపోయాయి. పడిపోవడంతో వాడు బాధ తట్టుకోలేక భీషణంగా అరిచాడు. వాడు అరిచిన అరుపులకి దిక్కులు మారుమోగిపోయాయి, అడవి కంపించిపోయింది, జంతువులన్నీ గోర్నిల్లి పారిపోవడం మొదలుపెట్టాయి. వాడు గిజగిజలాడిపోయి శోకంతో తట్టుకోలేక, ఓరి బాబో మహానుభావులారా, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నేను ధనువు అని పేరు కలిగిన ఒకనొక రాక్షసుడి కొడుకుని, ధనువు పుత్రుణ్ణి. నన్ను ఇలా కబంధుడు అనేవారు కాదు, నేను చాలా అందంగా ఉండేవాణ్ణి. నేను చేసిన పాపం వల్ల నాకు ఈ దుర్యోగం పట్టింది. నేను అందంగా ఉన్నవాణ్ణి తిన్నగా ఉండక ఋషుల్ని ఏడిపించడం కోసం భీకరమైన రాక్షసాకారం ధరించేవాణ్ణి. రాక్షసుడిగా మారిపోయి కనిపించిన ఋషినల్లా తినడం, అప్పుడప్పుడు వాళ్ళ వెనకాతలు వెళ్ళి పెడబొబ్బలు పెట్టడం, వాళ్ళని కొట్టడం చేశాను. ఒకరోజున ఇలాగే నేను మహానుభావులైన అగస్త్యాదులని, భృగు మహర్షి యొక్క సంతానాన్ని, అంగిరస ఋషుల్ని చూచి పీడించాను. ఆ ఋషులకు కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, పుట్టుకతో నీకు ఈ దుర్లక్షణం లేదు, నువ్వు చాలా అందంగా ఉండేవాడివి, అయినా ఆ అందం విడిచిపెట్టి రాక్షస రూపం, ఘోర రూపం, భయంకర రూపం ధరించి మాలాంటి వాళ్ళని పీడిస్తున్నావు. అంటే నీ బుద్ధి రాక్షస బుద్ధి. రాక్షసుడివై కావాలని మమ్మల్ని సాధువుల్ని పీడిస్తున్నావు గనక శాశ్వతంగా రాక్షసుడి అయిపో, ఈ భయంకర రూపం నీకు శాశ్వతం అయిపోగాక అని చెప్పించారు. అందుకే మనం అనవసరంగా ఇతరులని భయపెట్టకూడదు. అలా భయపెట్టామంటే అవతల వాడి బాధ మనకి శాపం అవుతుంది. ఉలిక్కి పడేందుకోసం వెనకని తరుస్తాం చూసారా, అలా అరిచిన వాడు ఎప్పుడో గుండిపోటుతో చచ్చిపోతాట. నేను చెప్పలా, బృహస్పతి చెప్పాడు మీకు. అందులో ఎప్పుడైనా ఏమరిపాటును ఎవడన్నా ఉన్నప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి హాయ్ అని అరిచామనుకోండి, వాడి గుండె ఆగిపోయినంత పని అయిందంటే అది శాపమయ్యి వీడెప్పుడో ఒకప్పుడు గుండెకి చచ్చిపోతాడనమాట. అసలు హార్ట్ అటాక్ రావడానికి మూల కారణం అదే అని చెప్పారు. నేను చెప్పలా, బృహస్పతి గారు, మళ్ళీ నా మీద పడకండి. అందుకని ఎవరిని అనవసరంగా భయపెట్టకూడదు ఎప్పుడూ కూడా. భయపెట్టడం ఒకటి, ఏడిపించడం ఒకటి, సరదా కోసం చేస్తే అది మృత్యుగండం అవుతుంది, ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఒక్కొక్కడు పావును విసిరినట్టు తాడు విసిరి రబ్బర్ తాడు పాము అంటాడు. అవతలవాడు వణికిపోయాడంటే వీడు పాము కాటుకి చచ్చిపోతాడు అనమాట, లేదా విషం వల్ల చచ్చిపోతాడు, గుళికలు మింగి చచ్చిపోతాడండి. నేను హాస్యానికి చెబుతున్నాను అనుకునేవారు సుమా, ఆత్మహత్య చేసుకుని విషం తాగే వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు పాము వంకతో ఇతరులను భయపెట్టిన వాళ్ళని చెప్పారు. వాడు వెంటనే ఏమందో మింగి గుళికలు మింగి చచ్చిపోతాడనమాట. ఇటువంటి పనులు, అందుకే సున్నితమైన పనులు అవి, చాలా తొందరపడి చేయకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతడు చేసిన మహాపాపం వల్ల, ఋషుల్ని పీడించటం వల్ల శాశ్వతంగా రాక్షసుడైపోయాడు. అందంగా ఉండేవాడి రామా, నేను నీలాగే ఇలా వికృతంగా మారిపోయాను. పోనీ రాక్షసుడు అయిపోయాకైనా బుద్ధి మారిందా? అప్పుడు సద్బుద్ధి రాలేదు నాకు. రాక్షసుండవగానే నాకు మాయలొచ్చాయి, బలం పెరిగింది. ఆ బలంతో కనిపించిన వాళ్ళల్లా కొట్టేసి మింగేయడం మొదలుపెట్టా. ఒకరోజున ఇంద్రుడు వెడుతూ ఉంటే ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళాను. ఇంద్రుడికి తిక్కరేగింది, వజ్రాయుధం పుచ్చుకుని నా నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టాడు, కాళ్ళ మీద దెబ్బ కొట్టాడు. కాళ్ళు పోయి ఎందుకు పరిగిరాకుండా పోయాను. ఈ తల లోపలికి పోయింది. అప్పుడు నేను కేవలం తొడల దగ్గర నుంచి కంఠం వరకు ఉన్న శరీరంతో మిగిలాను. తల లేదు, కాళ్ళు లేవు, ఇంకేం చేయను. అందుకని ఇంద్ర, చాలా పొరపాటు చేశాను, నా నెత్తి అణిచావు, లోపలికి పంపేశావు, ఇప్పుడు నాకు కళ్ళు కనిపించడం లేదు, నోరు లేదు గనక తిండి తినలేను, కాళ్ళు లేవు గనక కదలలేను, ఇలా ఉన్న నన్ను క్రూర మృగాలు పట్టి పీడించి చంపేస్తాయి, ఈ దుర్మరణం నేను తట్టుకోలేను, నాయనోయ్ నన్ను చంపేయి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు ఇంద్రుడు, లేదయ్యా నిన్ను చంపే అధికారం నాకు లేదు, నీకు ఋషులు రాక్షస రూపం వచ్చుగా కాని శాపం పెట్టినప్పుడు నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడ్డావు, శాప విముక్తి ప్రసాదించమన్నావు. వాళ్ళేమన్నారు, భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు దశరథుడికి రాముడు అనే పేరుతో కుమారుడిగా పుడతాడు, ఆయనని పట్టుకుని మింగబోతుంటే ఆయన వల్ల నీకు శాప విముక్తి అన్నారు. కాబట్టి నీకు శాప విముక్తి అవ్వాలంటే ఆ రాముడు రావలసిందే, రామలక్ష్మణులు నువ్వు పట్టుకోగానే నీ చేతులు తెగిపోతాయి, తర్వాత నీకు యథారూపం వస్తుంది, అప్పటిదాకా నేనేం చేయలేను అన్నాడు ఇంద్రుడు. ఇది నాకు చాలా యాతనయ్యా, ఎప్పుడు వస్తారో రామలక్ష్మణులు, వాళ్ళు వచ్చేదాకా తిండి లేకుండా ఇలా మలమలమల మాడిపోతూ చావు లేక బ్రతుకు లేక చచ్చే చావుతో ఎలా బతకను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు జాలిపడి, ఒరే ఓ పని చేస్తానరా, నీకు పొట్ట దగ్గర నోరు పెడతాను, ఆ పొట్ట దగ్గర ఉన్న నోట్లో కూరలు ఉంటాయి, ఆ కూరలతో నువ్వు ఎవరినైనా తినచ్చు, కానీ నీకు కాళ్ళు లేవు కదా, కథలు లేవు కదా, అందుకని ఏకంగా యోజనం పొడు